బ్రహ్మ త్రిదశుడు. త్రిదశుడు అంటే 30 ఏళ్ల వయస్సు కలిగిన వాడు. కానీ ఎందుకని ముసలి బ్రహ్మను పెడుతున్నారంటే దానికి ఒక కారణం లేకపోలేదు. పద్మపురాణంలో ఒక కథ ఉంది. ఏమిటా కథ? ఒకప్పుడు బ్రహ్మదేవుణ్ణి వాళ్ళ ఆవిడకి కోపం వచ్చి సరస్వతీదేవి శాపం పెట్టింది. గాయత్రీ దేవతని పెళ్లి చేసుకున్నాక నువ్వు ముసలివాడి అయిపో అని చెప్పించింది. అందుకని టెంపరీగా కొంతకాలం ముసలివాడైపోయి మళ్ళీ యజ్ఞం చేసి ఆ ముసలితనాన్ని పోగొట్టుకున్నాడు. ఏమంటే ఎప్పుడో శాపం పెట్టి టెంపరీగా ముసలాడైతే ఎల్లప్పుడూ ముసలాడేనా? లక్ష్మీదేవికి ప్రేమ వచ్చి విష్ణువు పాదాలు ఒత్తిందిట. ఇంకందరూ ఎప్పుడు లక్ష్మీదేవి అంటే విష్ణువు పాదాలే ఒత్తుతుందా? ఒకసారి పాదాలు ఒత్తింది కాబట్టి ఎల్లవేళనా పాదాలు ఒత్తదు. ఈ బ్రహ్మదేవుడు ఒక్కొప్పుడు మాత్రమే ముసలివాడయ్యాడు, శాశ్వతంగా ముసలాడు కాదు. దానికోసం ఇంత ఖర్చు చెబుతున్నాను అనమాట. ఎప్పుడో నేను పురాణం చెప్పిన ఫోటో ఉంటే గురువుగారు ఎప్పుడు అలాగే ఉంటారని, లక్ష్మీదేవి పాదాలు ఒత్తితే ఎప్పుడూ పాదాలు ఒత్తిందని, బ్రహ్మనగానే ఇంకెప్పుడూ శాపం పొందిన ముసలాయినే అని అనుకోవద్దు. బ్రహ్మ ఎప్పుడు 30 ఏళ్ల కుర్రాళ్ళు ఉంటాడు. భగవంతుడు కొందరు కొన్ని వరాలు ఇచ్చాడండి. బ్రహ్మకి నవయౌవనం ఇచ్చాడు ఆయన. ఎప్పుడు కుర్రాడే. నన్ను చూడటంలో మీరు నిగనిగలాడుతున్న నల్లని వేషం, నల్లని ఈ ఒత్తైన జుట్టు, ఆ కళ్ళదోడు లేని నా కళ్ళు, ఈ కళ్ళు నాలుగు ఎందుకు, కళ్ళదోడు ఎందుకు పెట్టానంటే నాకు కూడా 4 కళ్ళు ఉన్నాయి చతుర్ముఖుణ్ణి అని చెప్పడానికి ఇలా చెప్పా తప్ప, లేకపోతే నేను చాలా కుర్రాన్ని మీకోసం తాత్కాలికంగా కొంచెం పురాణం చెప్పేవాడు ముసలాడి కింద కనబడితే బాగుండని 25 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోకి మార్చుకున్నాను వయసు. అంతేగాని నేను నిజంగా నా వయసు ఎంతండి, 3 ఏళ్ళు 21 కలపడ్డం ఇలా కనబడుతున్నాను. సరే ఎందుకు ఎందుకు చెప్తానంటే నేను బ్రహ్మగారు పరమసుందరుడు, పద్మవర్ణంతో ఉన్నవాడు, ఆ పుణ్యాత్ముడు అక్కడికి వచ్చాడు. అందుకే భాగవతంలో ఆయన వర్ణిస్తూ కనకదండ సుకుమార మండితంబైన శరీరం అన్నారు. బంగారపు రంగుతో మిసమిసలాడిపోతున్న ఒక గొప్ప అందగాట్ట ఆయన. అంతటి బ్రహ్మ ఎదురుగా రాగా ఆయనకి చేయవలసిన సేవలు చేసి ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం అన్నీ ఇచ్చాడు వాల్మీకి. మహాత్ములు రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు కడుక్కున్నా కడుక్కోపోయినా నీళ్ళు ఇవ్వాలి. బ్రహ్మగారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తే ఆయన కడుక్కోవాలా? ఇంకా తాగడానికి ఇచ్చే నీరు అర్ఘ్యము అంటారు. చేతులు కడుక్కోవడానికి ముందు నీళ్ళు ఇస్తారే, ఆ చేతిలో పోసే నీరుకి అర్ఘ్యమని. పాద్యము అంటే పాదములు కడుక్కోవడానికి ఇచ్చే నీరు అని అర్థం. ఇక ఆచమనం లోపలికి తీసుకునే నీరు అన్నమాట. ఇవన్నీ ఇచ్చాక ఆయన ఎదురుగుండా తాను కూడా చిన్న ఆసనంలో కూర్చున్నాడు. ఆయన ఎత్తులు ఉంటే ఈయన కింద ఉన్నాడు. గురువు కంటే శిష్యుడు కొంచెం డౌన్లో ఉండాలి, తక్కువ ఎత్తులో ఉండాలి, అందుకని కింద కూర్చున్నాడు. వచ్చింది బ్రహ్మ సృష్టికర్త, స్వయంభూ, తన ఎంత తాను పుట్టిన మహాత్ముడు. అంతటి మహాత్ముడు ఎదురుగుండా ఉంటే పరధ్యానంతో ఎవడనో ఉంటాడా? వినయంగా నమస్కరించి, మహాత్మా మీరు వచ్చారు వచ్చారు అని వినయంతో ప్రార్థించాలి. కానీ ఈయనకి బ్రహ్మ ఎదురుగుండా ఉన్నా ఇంకా నదీ తీరము, పెట్టని బోయబోడు కొట్టడం, తాను శ్లోకం పలకడం, ఆ శ్లోకమే గుర్తొస్తోందిట. ఇంకేం గుర్తుకు రావట్లే. అప్పుడు బ్రహ్మ పకపకా నవ్వి, నీ మనస్సులో మెదులుతున్న భావములు నాకు తెలుసు అనగా నేను సర్దుకున్నట్ట. నాయన, రామాయణం అనే ఒక గొప్ప కావ్యం ఉన్నది, అది శ్రీరామచంద్రుడి చరిత్ర. శ్రీమన్నారాయణుడు పరిపూర్ణ మానవుడిగా జీవించిన దివ్య కథ. ఆ కథని భూలోకానికి అందించే బాధ్యత నీకు నారదుడిచ్చాడు. ముందు నారదుని ద్వారా కథ విన్నావు, ఆ కథంతా ఇప్పుడు నీకు తెలుస్తుంది. దాన్ని నువ్వు రాయాలి. రాయడానికి ఒక ఛందస్సు కావాలి. అందుకే సరస్వతిని నీ నాలుక మీదకి చేర్చి బోయవాడు బాణం కొట్టగానే శ్లోకం వచ్చేలా చేశాను. ఇంతకీ నిజానికి నువ్వు శ్లోకం చెప్పాననుకుంటున్నావే, అది నా భార్య సరస్వతీదేవి నీ నాలుక మీద వండి పలికింది. పలికించింది పలికింది అంతా సరస్వతే, నీవు నిమిత్తమాత్రుడివి, దానికి శ్లోకం అని పేరు అన్నాడే. అలా మొట్టమొదటి శ్లోకం పుట్టిందనమాట. అది ఛందస్సు. వేదము యొక్క సారం ఆ రూపంలో వచ్చింది. 4 పాదాలు, పాదములకు 8 అక్షరములు ఉంటాయి. 5 అక్షరం ఎప్పుడు లఘు అయి ఉండాలి. సర్వత్ర లఘు పంచమం. ఎప్పుడు 5 అక్షరం లఘువు తప్ప గురువు ఉండకూడదు. ఈ నియమములతో, ఈ శ్లోకముతో నువ్వు రామాయణ కావ్యం అంతా రాయి. నువ్వేదో చెడ్డ మాట అన్నాను, శాపం పెట్టాను అనుకుంటున్నావు. నిజానికి శాపం కాదు, ఆ శ్లోకానికి ఇంకో గొప్ప అర్థం ఉందన్నాడు ఆయన. పండితులు ఆ శ్లోకం యొక్క 2 అర్థం కూడా చెప్పారు. మా అంటే లక్ష్మి అని అర్థం. అందుకే మాధవుడు, లక్ష్మీదేవికి ధవుడు అంటే భర్త అని అర్థం. కాబట్టి మా అనే అక్షరమునికి అర్థం ఏంటన్నమాట? లక్ష్మి. నిషాద అంటే భర్త, మానిషాద అంటే లక్ష్మీవల్లభ. లక్ష్మీవల్లభుడవైన ఓ రామచంద్ర ప్రభో, త్వం నీవు శాశ్వతీ సమాహ ఎక్కువ సంవత్సరములు ప్రతిష్టాం ప్రతిష్టను పొందుదువుగాక. రామ నీ కీర్తి భూలోకంలో శాశ్వతంగా ఉండిపోగాక అని మొదటి పాదానికి అర్థం. ఎందుకు ఉండాలి రాముడి కీర్తి శాశ్వతంగా అంటే, క్రౌంచ మిథునాత్ కామమోహితం ఏకం అవధీహి. నువ్వు చేసిన పని వల్ల నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. నువ్వు చేసిన పని ఏమిటి? కామమోహితుడై స్త్రీలను నాశనం చేస్తున్న రావణుడనే ఒక దుర్మార్గుణ్ణి అవధీహి చంపటం వల్ల, స్త్రీలను చెరపడుతున్న రావణుణ్ణి నువ్వు చంపావు, చంపడం వల్ల ఓ లక్ష్మీ వల్లభ నీ పేరు భూలోకంలో శాశ్వతంగా మారుమోగిపోగాక అని రెండో అర్థం. అసలర్థం ఇది చూసారా, ఆయనేమో ఒకందుకు అన్నాడు, దాని అర్థమేమో ఇలా వచ్చింది. కామమోహితుడైన రావణుడు అనేవాడిని నువ్వు చంపావు, చంపావు కాబట్టి ఓ లక్ష్మీ వల్లభ నీ కీర్తి భూలోకములో శాశ్వతముగా ఉండిపోగాక. ఇందులో ఏడు కాండలు కూడా ఉన్నాయండోయ్. మానిషాద లక్ష్మీవల్లభ అది బాలకాండ. ప్రతిష్టాంత్వం అయోధ్యానగరంలో ఉన్నంత వరకు రాముడు సుప్రతిష్ఠితుడు కీర్తివంతుడు కాబట్టి రెండోదానికి అయోధ్యాకాండ అని అర్థం అన్నమాట. శాశ్వతీ సమాహ అంటే 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడని అంతరార్థం. అంటే మూడోది ఏమిటనమాట? అరణ్యకాండ. యత్ క్రౌంచ మిథునాదేకం, ఆ యత్ అండం ద్వారా కిష్కింధాకాండ. అందులో కామమోహితుడు అంటే వాలి అని అర్థం అన్నమాట. కిష్కింధాకాండలో వాలి యొక్క చరిత్ర కనబడుతున్నది కనుక దానిని, వాలిని చంపి తారని తర్వాత రుమని రక్షించాడు కనుక కిష్కింధాకాండ వచ్చింది. తద్వారా ఎత్తు గొప్ప వేద మార్గములో నడుచుకుని ఆకాశ మార్గములో నడుచుకుని సీతాన్వేషణకి వెళ్ళడం వల్ల సుందరకాండ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? అవధీహి, యుద్ధంలో అందరినీ సంహరించాడు పాపాత్ములని రావణుడు మొదలైనటువంటి వాళ్ళని, కాబట్టి యుద్ధకాండ. చిత్త చివర కామమోహితం, నీవు సీతావియోగంతో నిరంతరం దుఃఖం పొందావు అంటే ఉత్తరకాండ. ఈ విధంగా ఏడు కాండలు కూడా అందులో ఇవిడ్చేట తెలియకుండానే ఒక్కొక్క పాదములు ఒక్కొక్క కాండము కూడా బయటకు వచ్చింది. ఏకకాలంలో బోయవాడికి శాపం, రెండో దాంట్లో రామచంద్ర నువ్వు రావణుణ్ణి చంపావు గనక శాశ్వత కీర్తి పొందుదువుగాక అని వచ్చింది, మూడో దాంట్లో వరుసగా ఏడు కాండములు ఉన్నట్టు అర్థం వస్తోంది. ఈ విధంగా ఇన్ని అర్థములతో కూడిన ఈ పవిత్రమైన దీనికి అనుష్టుప్ అనే ఛందస్సు అని పేరు పెడుతున్నాము. దీనికి అనుష్టుప్ ఛందస్సు అని పేరు అన్నమాట. మీరు ఇందాక విష్ణు సహస్రనామం చదివారే, అది అనుష్టుప్ ఛందస్సే. లలితా సహస్రనామం చదువుతున్నారే, ఇవన్నీ అనుష్టుప్ ఛందస్సులు. ఈ అనుష్టుప్ ఛందస్సులో 4 పాదాలుంటాయి, పాదానికి 8 అక్షరాలుంటాయి, 5 అక్షరం లఘు అయి ఉండాలి. అక్కడక్కడ కొన్ని చోట్ల లఘు బదులు గురువు కూడా ఉండే ఉంటాయి, అవి ఎక్సెప్షన్స్, మనం రాయకూడదు ఆయన రాయొచ్చు. లోకాభిరామం అన్నప్పుడు అక్కడ మకారం పక్కన సున్నా ఉంది కనుక అది గురువే, కానీ అది వాల్మీకి రాశాడు కనుక పనికొస్తుంది, మనం రాయకూడదు. వాల్మీకి కొన్ని చోట్ల కొద్ది నియమాలు ఉల్లంఘించాడు కావాలని, ఎందుకంటే ఆయన వేదస్వరూపుడు కనుక. ఆయనే పరమాత్మ కదండి, పరమాత్ముడు టైముని కావాలంటే తప్పించవచ్చు, మనం తప్పించకూడదు. మనం 6 అంటే 6 ఇంటికి రావాలి, విష్ణుమూర్తి 6 ఇంటికి వస్తానంటే 7 ఇంటికి వస్తే 7 6 అవుతుంది, ఎందుకంటే ఆయనే కాలస్వరూపుడు కనుక. కాబట్టి ఎక్కడో 1 6 పక్కన పెడితే ఈ ఛందస్సుతో నువ్వు రామాయణం రాయి. ఈ రామాయణంలో నువ్వు నారదుని ద్వారా కొన్ని కథలు విన్నావు కదా, అవన్నీ నీకు గుర్తుంటాయి. కానీ నారదుడు కొంతవరకే చెప్పాడు, అన్నీ నీకు ఎలా తెలుస్తాయి? మిగతావి నీ తపస్సమాధితో చూస్తావు. నా అనుగ్రహంతో రాముడు నిద్రపోతున్నా, ఆయనకి పెళ్లి చేసుకున్నా, ఏకాంతంగా ఎవరితో అయినా మాట్లాడినా, అవన్నీ కూడా నీకు తెలిసిపోతాయి. ఇవన్నీ నీ కళ్ళ ముందు కొన్ని కనబడతాయి, కొన్ని చెవులో వినబడతాయి, కొన్నింటిని నువ్వు ధారణ చేసావు ఇప్పటికే నారదుని ద్వారా. ఈ విధంగా గుర్తు పెట్టుకున్నవి, వినబడినవి, కనబడినవి, వీటితో నువ్వు 24,000 శ్లోకములతో ఒక మహాకావ్యం రాయి. ఆ కావ్యమునకు రామాయణం అని పేరు వస్తుంది. రామాయణం అంటే 2 అర్థాలు. అయ్యనము అంటే చరిత్ర, అయ్యనము అంటే జీవితము లేక చరిత్ర. ఉన్నదున్నట్టుగా రాయబడిన హిస్టరీని మాత్రమే, ఇతిహాసమును మాత్రమే అయనము అంటారు. రామ అయనం రామాయణం అంటే రాముని చరిత్ర అనర్థం. రామా అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దమునకు స్త్రీ లేక సీత అని పేరు. అందుకే రామాయాహ అయనం రామాయణం అంటే సీత చరిత్ర. మళ్ళీ మనకు అర్థం కాదని కొంతమందికి రామాయణం అంటే రామచరిత్ర రామస్య చరిత్రం అనుకుంటారు. కనుక నాయనలారా, ఇది కేవలం రామచరిత్ర కాదు, సీతాచరిత్రం. అందువల్ల రామ అయనం, రామ అయనం రెండు సవర్ణ దీర్ఘసంధి. అందుకే విగ్రహవాక్యంలో రామస్య అయనం రాముని యొక్క చరిత్ర, రామాయాహ అయనం సీత యొక్క చరిత్ర, ఈ రెండు కారణములతో రామాయణం అయ్యింది. వాల్మీకి స్పష్టంగా మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా, సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. మళ్ళీ ఎంత చెప్పినా అర్థం కాని పెద్దలు ఉంటారు కొంతమంది, ఎంత పురాణం విన్నాక ఇందాక మీరు ఏం చెప్పారండి అనేవాళ్ళు కూడా ఉంటారట. ఒక ఆయన అడిగాడు, 2 గంటల ఉపన్యాసం వినేసి ఏం చెప్పేశారండి ఏం చెప్పేశారండి అన్నాడు. ఇది ఏం చెప్పాను రా బాబు అంటే అదే ఆలోచిస్తున్నానండి అన్నాడు. ఏం చెప్పారని ఆఖరి అదే ఆలోచిస్తే ఇక ఆ బుర్రలో ఏమున్నట్టు. కాబట్టి కొంతమంది వింటారు, అన్నీ వింటారు, అవన్నీ గాలికి పోతాయి. ఆఖరి అందులో మాత్రం మిగిలిందల్లా కొబ్బరి అన్ని రబ్బరి, ఇవి మాత్రం గుర్తుంటాయి, మిగతావి గుర్తుండవు. సాంబారు పాయసం ఇవి మాత్రం గుర్తుంటాయట, అసలు రామాయణం గుర్తుండదట. అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాల్మీకి సీతాయాహ చరితం మహత్, మహత్తరమైన గొప్పదైన సీత యొక్క చరిత్రను నేను రాశాను. ఇదంతా ప్రత్యేకంగా సీత చరిత్ర అన్నాడు ఆయన. సీతకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన. రాముడు లేని రామాయణం ఉండదు, అలాగే సీత లేకపోతే కూడా రామాయణం ఏమీ లేదన్నాడు ఆయన. బ్రహ్మగారు ఇంత వరం ఇచ్చి చివరిని మళ్ళీ ఇంకో వరం ఇచ్చాడు, నీవు రామాయణం రాశాక ఆ రామాయణం శాశ్వతంగా భూమి మీద ఉండిపోతుంది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఈ భూమి మీద కొండలున్నంతకాలం, గిరయః అంటే కొండలు, కొండలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నీ రామాయణం ఉంటుంది. సరితశ్చ మహీతలే, భూమి మీద నదులు ప్రవహించినంతకాలం, నదులు సంపూర్ణంగా నాశనం కాకుండా ఎంతో కొంత నీళ్లతో ప్రవహించినంతకాలం నీ రామాయణం ఉంటుంది. అంటే అంతరార్థం ఏమిటి, మొత్తం కొండలన్నీ నాశనం అయిపోతే, నదులు నాశనం అయితే భూమి నాశనమై ప్రళయం వచ్చి అంత తస్తామని అర్థం. ప్రళయకాలం వరకు నీ రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుంది. ఎక్కడో ఒక చోట నిత్యం ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు, అయోధ్యలో పద్మాకర్ గారు 20వ తారీఖు మధ్యాహ్నం దాకా చెబుతూనే ఉంటారు ఈ కథని సెప్టెంబర్లో. ఇలా రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుంది, కొండలు నదులు భూమి మీద ఉన్నంతకాలం ఉంటుందిట. ఎంత గొప్ప వరం, శాశ్వతంగా రామాయణం భూలోకంలో ఉంటుంది. ఇంకా రామాయణము ఎంతకాలం భూమి మీద ఉంటుందో అంతకాలం నువ్వు నా లోకంలో ఉంటావు. భూమి మీద రామాయణం ప్రచారంలో ఉన్నంతకాలం నువ్వు మల్లోకేషు చరిష్యతి, నా లోకాల్లో సుఖంగా ఉంటావు. శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటావని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడే చెప్పాడు ఆయన. రామాయణం భూమి మీద కొండలు నదులు ఉన్నంతకాలం ఉంటుంది, అది ఉన్నంతకాలం నువ్వు నా లోకంలో ఉంటావు. రామాయణ కథ ప్రచారం ఆగిపోతే నువ్వు బ్రహ్మలోకం నుంచి మళ్ళీ భూలోకానికి వస్తావు, పునర్జన్మెత్తుతావు, అప్పటిదాకా నువ్వు హాయిగా నా లోకంలో ఉంటావు. రామాయణ కథ ఆగడం అనేది అసంభవం అట. ఈ భూమి ఉన్నంతకాలం, ఈ లోకములు ఉన్నంత వరకు, ప్రళయకాలం వరకు రాముడి నామం, రాముడి కథ ప్రచారంలో ఉంటుంది. ఈ రాముణ్ణి ఏ దౌర్భాగ్యుడు అడ్డుకోలేడు, అడ్డుకుంటే వాడు సర్వనాశనం అయిపోతాడు. రామశబ్దం అంత గొప్పదండి, రామనామం ముందు ఈ ప్రపంచంలో ఏ ఆయుధం పనికిరాదు. రాముడి బాణం కంటే రామనామం గొప్పది పమ్మన్నారు, రామనామం అంత గొప్పది. కాబట్టి రామనామం భూలోకంలో ఉంటుంది, రాముడి కథ ఉంటుంది, అది ఉన్నంతకాలం వాల్మీకి నువ్వు ఉంటావు అని బ్రహ్మగారు అదృశ్యమైపోగానే అప్పుడు ఆ మహానుభావుడు రామాయణం 24,000 శ్లోకాలతో రాశాట. ఆయన ఒక కథ రాయాలనుకుంటే అది కళ్ళ ముందు కనపడేది, ఆఖరికి రాముడు నిద్రపోవడం, మెలకు తెచ్చుకోవడం, స్నానం చేయటం, కళ్యాణ ఘట్టాలు, అప్పుడప్పుడు అంతఃపురంలో కైకతో దశరథుడు మాట్లాడుకోవడం, రహస్య సంభాషణలు అన్నీ టీవీ స్క్రీన్లో కనబడినట్టు ఆయన కళ్ళ ముందు కనబడేవి. కనబడుతుంటే రాశాడు ఆయన, మధురంగా రాశాడు. అసలు ఎంత సరళంగా ఉంటుందండి వాల్మీకి రామాయణం. అంతో ఎంతో వ్యాసుడి యొక్క పురాణములు కొంచెం కొన్ని చోట్ల కఠినంగా ఉంటాయి, కానీ వాల్మీకి మహర్షి యొక్క కావ్యం కొంచెం సరళ భాష, నా భాష మీకు ఎలా అర్థమవుతుందో వాల్మీకి భాష కూడా అంత హాయిగా అర్థమవుతుంది. పైగా పాడుకోవడానికి పనికొచ్చేలా రాశాడు. రాసిన తర్వాత ఆయన దీన్ని ఎవరికి చెప్పాలి అనుకున్నాడు. కావ్యం రాయడం కాదు, శిష్యులకు ఇవ్వాలి, శిష్యుల ద్వారా కావ్యం ప్రచారంలోకి వెళ్ళాలి. సరిగ్గా ఆ సమయానికి రామాయణం కథ అయిపోయింది, సీతాదేవి గంగానదీ తీరానికి వచ్చింది. తమసా నదీ తీరంలో రామాయణం మొదలుపెట్టిన ఆయన ఈ కావ్యం పుచ్చుకొని కాన్పూరు దగ్గర, కాన్పూర్ మీకు ఇక్కడికి దగ్గరే, బిఠూర్ అని ఉంది అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉన్నది, ఇంకొక ఆశ్రమం బ్రాంచ్, గంగానదీ తీరం అది. అక్కడ ఆయన ఉంటూ ఉండగానే శ్రీరామచంద్రుడు లక్ష్మణుని ద్వారా సీతను అక్కడ విడిచిపెట్టాడు. సీతాదేవిని స్వయంగా తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు వాల్మీకి. ఎంత యోగం పట్టిందండి వాల్మీకి, ఆయన ఆదిలక్ష్మీ స్వరూపిణి అయిన సీతాదేవి కావ్యమని ప్రత్యేకంగా చెప్పి రాశాడు. కావ్యం పూర్తయిన సమయానికి లక్ష్మీదేవి వచ్చింది ఆయన ఆశ్రమానికి. ఆయన నిజంగా యోగ జాతకుడు. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం రాశాడు. తిక్కన లాంటి కవులు చాలా అరుదుగా ఉంటారు. కవిత్రయంలో రెండో వాడు, అద్వితీయుడు ఆయన. ఆయన ఎక్కడ గద్యము లేకుండా, వచనము లేకుండా కేవలం పద్యములతో రామాయణం రాశాడు. అది కూడా ఉత్తర రామాయణం అంటే ఉత్తరకాండే రాశాడు. అందులో వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరికి సీతాదేవి వస్తుంది. సీతాదేవికి నమస్కరించి గంగాతీరంలో అంటాడాయన, ఇదేమన్నా ఆశ్రమం బిచట నీవు వసింపుము లోకపావని, సదమల వృత్తి నీకు పరిచర్యలు చేయుదురీ తపస్వినుల్, ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనిల్చు, నీ పదములు సోకి మా ఉనికి పావనమై చెలువందు నమ్మరో. ఈ పద్యం తిక్కన గారి. తల్లి, లోకాలని పవిత్రం చేసే తల్లివి నువ్వు, ఇది నా ఆశ్రమం, ఇక్కడ నువ్వు శాశ్వతంగా నివసించవచ్చు, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళేదాకా అవతారం చాలించేదాకా ఉండవచ్చు, నీకు మా మునిపత్నులు సేవ చేస్తారు, ఇక్కడ నిరంతరం రామనామస్మరణ తప్ప అన్యనామస్మరణ ఉండదు, ఈ ఆశ్రమంలో శ్రీరామ్ జై శ్రీరామ్ తప్ప మరొక నామం ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడాలు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఉండవు, ఇక్కడ సుఖంగా ఉండి నీ పదములతో మా ఆశ్రమాన్నే పవిత్రం చెయ్యన్నాడు. ఆవిడ పాదం ఎక్కడ పెడితే ఆ పాదం పుణ్యక్షేత్రం అవుతుంది. వైకుంఠానికే పవిత్రతని ప్రసాదించిన తల్లి ఇప్పుడు సీతారూపంలో అక్కడ ఉన్నది. అందువల్ల నువ్వు ఇక్కడ పాదం పెట్టావు, మా చరిత్ర, మా స్థలం, మా ఆశ్రమం అత్యంత పవిత్రమైపోతాయి అన్నాడు ఆయన. అందువల్ల అక్కడే మకాం పెట్టింది. అక్కడ ఉండగానే లవకుశులు పుట్టారు. ఈ లవకుశుల్ని శిష్యులు చేసుకున్నాడు. రాముడి కొడుకులు శిష్యులు అయ్యారు. ఇప్పుడే రాసింది సీతారామ కథ. ఆ కథని మొట్టమొదటి ఎవరి ద్వారా లోకంలో ప్రచారం చేయిద్దామా, స్పాన్సర్షిప్ ఎవరు స్వీకరిస్తారా అనుకుంటుంటే రాముడి కొడుకులు వచ్చారు ఆయన ఆశ్రమంలోకి. కుశలవులు ఇద్దరిని కూర్చోబెట్టి ఆయన పూర్తిగా ఈ 24,000 శ్లోకాలు వాళ్ళ చేత కంఠస్థం చేయించాడు. 24,000 శ్లోకములు కేవలం 24 రోజుల్లో నేర్చుకున్నారట. రోజుకు 1,000 శ్లోకాలు కంఠస్థం చేశారట వాళ్ళు. ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించండి. 25 నుంచి విష్ణు సహస్రనామం కంఠస్థం చేస్తున్నా, మళ్ళీ పుస్తకం లేదా చదవలేకపోతున్నాం మనం. మహాత్ములు వాళ్ళు, కారణజన్ములు వాళ్ళు. పైగా శృతి ఎలాగ నిబద్ధించాలో వాళ్ళకి తెలుసు. శృతి ఎత్తుకుని ఒక శృతిలో మొదలుపెట్టి పైకి వచ్చారు కీచుకుని అరుస్తారు కొందరు. అలా కాకుండా సంగీత స్వరూపులు గనక సతానముగా అన్నారు సంస్కృతంలో, తానము రాగము తాళము తప్పకుండా, శృతి తప్పకుండా మనోహర కంఠంతో, అందులో పిల్లలు కదా లేత కంఠంతో పాడుతూ ఉంటే ఆ గానమునకు చెట్లు కూడా చిగురించాయి. అందుకే పోతన గారు భాగవతం నవమస్కంధంలో అంటాడు, వట్టి మ్రాకులు పల్లవింప అవారితంబుగ పాడగా అంటాడు. కుశలవులు రామాయణాన్ని పాడుతూ ఉంటే వట్టి మ్రాకులు పల్లవించాయి, ఎండిపోయిన చెట్లు బతికి చిగురించి శాఖోపశాఖలయ్యాయి. చచ్చిపోయిన చెట్లు బతికాయంటే ఇక ఈ మనుషులు బ్రతకడంలో ఆశ్చర్యమేమున్నది. అంత మధురంగా పాడారు వాళ్ళు. ఈ విషయం రాముడి దాకా వెళ్ళింది. అప్పుడు రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. యాగం జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా మధ్య మధ్యలో సంగీత సభలు, పురాణ సభలు, వేద సభలు ఇవన్నీ జరగాలి. ఏమీ లేకుండా యాగం చేయకూడదుగా, ఊరికే మంత్రం చెప్పుకుంటూ పోతే అది బాగుండదు. అందుకని సంకేత సభ ఏర్పాటు చేశారు. రామచంద్రుని అశ్వమేధ యాగం జరుగుతూ ఉండగా అవభృత స్నానమునకు ముందు కుశలవులు అక్కడికి వచ్చి ఏమి గానం చేసేశారండి. వాళ్ళు గానానికి వెడుతుండగా వాల్మీకి మహర్షి ఖచ్చితంగా ఒక హెచ్చరిక చేశాడు, నాయనలారా మీరు మునిబాలకులు వలె ఉన్నా మునిబాలకులు కారు, క్షత్రియులు కాబట్టి ఎవరైనా కానుకలు ఇస్తే డబ్బులు మాత్రం పుచ్చుకోకండి, డబ్బులు మీరు పుచ్చుకోకూడదు, ఇంకేదన్నా పుచ్చుకోండి. ఎవరన్నా వచ్చి ఉంగరము బొంగరము నెక్లెస్ ఇస్తే రెక్లెస్గా సమాధానం చెప్పకుండా సున్నితముగా పుచ్చుకోమని తిరస్కరించండి. ఏమన్నా కొమ్ము బోరాలు యజ్ఞోపేతాలు దండాలు వస్త్రాలు ఇస్తే స్వీకరించవచ్చు, అవి ధర్మం అంటే వాళ్ళు అలాగే తీసుకున్నారు. అందుకే ఇక్కడ రాశారు రామాయణ ప్రారంభంలోనే కుశలువులు గానం చేస్తూ ఉంటే ఒక ఆయన యజ్ఞోపవేతం ఇచ్చాట, ఒక ఆయన చక్కని పట్టు వస్త్రం ఇచ్చాడు, ఒక ఆయన వచ్చి దండం ఇచ్చాడు, ఒక ఆయన కమండలం ఇచ్చాడు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారట, ఒక్కొక్కడు పళ్ళు కూడా ఇచ్చారట, కొందరు వేళ్ళు ఇచ్చారట, వట్టి వేళ్ళు లాంటివి, ఇలా రకరకాల కానుకలు ఇచ్చారు తప్ప డబ్బులు మాత్రం వాళ్ళు స్వీకరించలేదు. ఇది రాముడికి తెలిసింది. యజ్ఞంలోకి వచ్చి ఇద్దరు ముక్కుపచ్చలారని పిల్లలు ఎవరో గానం చేస్తున్నారు, అందులో నా కథ అని విని సభలోకి పిలిచాడు. రాముడు సింహాసనం మీద కూర్చునున్నాడు, ఆయన కొడుకులు ఎదురుగుండా వచ్చారు వాల్మీకి శిష్యులు. నాయనలారా మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే మాకు తెలియదండి అన్నారు వాళ్ళు. తర్వాత రేపో మాపో మీకు తెలుస్తుందిరే, అంటే లవకుశలేదో యుద్ధం చేశారు చావగొట్టారు ఇవన్నీ కల్పిత కథలు, సరదాగా చూడడానికి బాగుంటాయి కానీ అదేం రామాయణంలో లేవు సుమా, కేవలం రాముడు మీకు రేపో మాపో తెలుస్తుంది, ఏది ఆ రామాయణ కథ వినిపించామనగానే వాళ్ళిద్దరూ కూర్చుని వీణలు పుచ్చుకుని అద్భుతంగా గానం చేశారట. అదిగో అక్కడ మొదలైందనమాట రామాయణం. కుశలవులు రాముడు శ్రోతగా ఉండగా రామాయణ కథను గానము చేసిరి, ఆ గానమాధుర్యంలో రాముడు కూడా కొట్టుకుపోయాడు. ఇది రామాయణ ఆరంభం. ఇక అక్కడి నుంచి రామాయణ కథని అయోధ్యానగరం సరయూ తీరంలో ఉంది, సరయూ తీరంలో ఉన్న అయోధ్యానగరాన్ని స్వయంగా వైవస్వతమును నిర్మించాడు. 15 యోజనముల పొడవు 3 యోజనముల వెడల్పు ఉంది, అది సుందరమైన నగరం. ఆకాశాన్ని అంటుతున్న మేడలున్నాయి, మిద్దెలున్నాయి, వీధులు విశాలంగా ఉన్నాయి, ఇరుకు వీధులుగా ఇవన్నీ తర్వాత ఇరుగ్గా చేశారు వీళ్ళు. ఆ రోజుల్లో ఒక్కొక్క వీధిలో 8 ఏనుగులు కూడా వెళ్ళగలిగేవట, అంత విశాలమైన వీధులు ఉన్నాయి. స్త్రీ పురుషులు మంచి మనోహరమైన ఆకారాలతో ఉండేవారు, తోటలున్నాయి, ఫలవృక్షాలున్నాయి, అపూర్వ వాతావరణం. దాన్ని వృద్ధుడైన దశరథుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి భార్యలు 3 కౌసల్య సుమిత్ర కైకేయి. ఆయనకి సంతానం లేకపోయింది, దాంతో పుత్రకామేష్టి చేశాడు. ఇలా వాళ్ళు మొదలుపెట్టి చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం వింటున్న రామాయణం అంతా నిజానికి కుశలవుల గానం అన్నమాట. ఆ గానం కూడా మనోహర గానం పొమ్మన్నారు. ఈ రామాయణాన్ని సంపూర్ణముగా చెప్పాలంటే కనీసము 41 రోజుల పాటు రోజు 3 గంటలు చెబితే కొంత న్యాయం దొరుకుతుంది. కొంత 5 రోజులు 6 రోజులు పొద్దున్నో 2 గంటలు సాయంత్రం 2 గంటలు చెబితే రామాయణంలో అక్కడ ఎక్కడ ఒక్కొక్క ముక్క ఊరికే సారాంశం తప్ప మానవ మాత్రుడు చెప్పలేడు. అసలు రామాయణానికి సంపూర్ణంగా భాష్యం చెప్పడమే మన వల్ల కాదు, పూర్తి రామాయణాన్ని వ్యాసుడు వాల్మీకి కూడా మనకు అందించలేదు. వ్యాసుడు కూడా రామాయణాన్ని పురాణాల్లో కొంత అందించాడు, వాల్మీకి ఎలాగో 24,000 శ్లోకాల్లో రాశాడు. అసలు రామాయణం ఎంతో తెలుసా? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. 100 కోట్ల శ్లోకములతో బ్రహ్మ రాశాడు రామాయణాన్ని. 100 కోట్లు, 1 కోటి శ్లోకం చదవడానికే మన జీవితం సరిపోదు. ఈ 24,000 శ్లోకాలు చదవడానికే బోలెడేసి రోజులు పట్టేస్తుంది. అటువంటిది 100 కోట్లు శ్లోకాలు ఎవడ చదవగలడండి? అందుకని బ్రహ్మగారు నారదుణ్ణి పిలిచి 100 కోట్లు శ్లోకాలని 1 కోటి కింద సంక్షిప్తం చేయమన్నాడు. నారదుడు 1 కోటి శ్లోకములతో కథ రాశాడు. 1 కోటి శ్లోకములు కూడా కష్టమే, ఎందుకంటే మహాభారతం 100,000 శ్లోకాలు అయితే 18 రోజుల్లో 5 పెట్టి చదివిస్తే కానీ అవడంలా. 18 రోజులు 1 5 కూర్చుంటే కానీ 1,00,000 శ్లోకాలు పూర్తి అవ్వవు. అటువంటిది 1 కోటి శ్లోకాలు ఎన్నాళ్ళు చదవగలుగుతారు ఎవరైనా? ఎన్నాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు? అందుకని నారదుడు ఏం చేశాడు, వాల్మీకి కథ చెప్పి కేవలం 24,000 శ్లోకాల్లో రాయమన్నాడు, సంక్షిప్తం చేయమన్నాడు. మన అదృష్టవశాత్తు వాల్మీకి మహర్షి చేతిలో పడింది కనుక అది బ్రహ్మ సంకల్పం, నారద సంకల్పం, అన్ని సంకల్పాలు దైవ సంకల్పాలు అవే కనుక కేవలం 24,000 శ్లోకములు, చతుర్వింశతి సహస్ర శ్లోకముల పరిమితమైన కథ మనకు వచ్చింది. ఆ కథ లో కొన్ని కొన్ని భాగములు మీకు చెబుతున్నా అన్నమాట. ఈ కథంతా ప్రధానముగా ఎవరెవరి మీదుగా నడిచింది? పాత్రలు చాలా పాత్రలు ఉన్నా రామాయణంలో ముఖ్య పాత్రలు కొన్ని ఉన్నాయి. ఒకటి రామచంద్రుడు, అసలు రాముడే విష్ణువు దీనికి కథానాయకుడు. ఇక స్త్రీ సీతాదేవి, దీంతోపాటు ముఖ్య పాత్ర ఉత్తమోత్తమమైన పాత్ర హనుమంతుడు. హనుమంతుడు అనేవాడే లేకపోతే అసలు రామాయణమే లేదు. సరయూ నది లేకపోతే అయోధ్య లేదు, అయోధ్య లేకపోతే సరయూ నది లేదు. చెట్టు ముందా విత్తు ముందా అంటే చెప్పలేంట. అందువల్ల రాముడా హనుమంతుడా అంటే హనుమంతుడు ఉంటే రాముడు ఉండాలి, రాముడు ఉంటే హనుమంతుడు ఉండాలి. ఈ రెండూ లేకపోతే అసలు రామాయణం పూర్తే కదా. అదిగోసారి కిచ్చికిచ్చి అన్నాడా లేదా వెంటనే? హనుమంతుడు మాత్రమే రామాయణాన్ని సంపూర్ణముగా తెలుసుకుని చెప్పగలిగిన వాడు. అందులో ప్రతి పాత్రలో ఆయన కనపడతాడు. అటువంటి పండితుడు ఉండడు. హనుమంతుడిని తలుచుకుంటే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమస్మరణ భవేత్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, రామాయణం ఉంది అనడానికి ఉదాహరణగా హనుమంతుడు లేని రాముడు లేడనగా వెంటనే పక్కన పండుకోతి కిచ్చకిచ్చని మీ కళ్ళ ముందు మీ ఎదురుగుండా అరిచిందా లేదా? అప్పటిదాకా లేని శబ్దం అప్పుడెందుకు రావాలి పని? కోతులు ఇక్కడ చాలా తిరుగుతున్నా, మనం పురాణం చెప్పుకుంటుంటే రావడం. ఈ క్షణంలో హనుమంతుడి గురించి ఎత్తగానే కిచ్చకిచ్చని ఉరాయి నేను ఉన్నానరా ఏదో రూపంలో అని చెప్పి వెళ్ళాడు లేదా? ఇన్ని అనుభూతులు జరుగుతూనే ఉన్న మూర్ఖులు ఏదో అలా జరిగిందంటారు. వాడి కర్మ వాడిన ఆ మూర్ఖుని ఎవడో బాగు చేయలే. రాముడి పాత్ర, రాముడి కథ ఎటువంటివి? అవి తలుచుకున్న చోటల్లో ఏదో శుభం కలుగుతూనే ఉంటుందన్నమాట. ఇన్నింటికి మూలకారకుడైన హనుమంతుడిని తలుచుకుంటే మనకి ముందు బుద్ధి, తెలివితేటలు వస్తాయి. హనుమంతుడిని రోజు తలుచుకుంటే బుద్ధి కలుగుతుంది, రెండవది బలం వస్తుంది, మూడవది యశః కీర్తి లభిస్తుంది. హనుమంతుడిని తలుచుకుంటే కీర్తినిస్తాడు, ధైర్యం ఇస్తాడు, నిర్భయత్వం ధైర్యం వేరు. బుద్ధిమంతుడు సరి అయిన పద్ధతిలో ఆలోచించేవాడి లక్షణం ధైర్యం. ఉదాహరణకి సరయూ నది చాలా వేగంగా ప్రవహిస్తోంది, అందులోకి ఈత కడితే కొట్టుకు చచ్చిపోతాం అనుకోండి, మొండితనంతో పెడితే దాన్ని ధైర్యం అనరు. ఓహో మనం ఎంత ఈతగాళ్ళమైనా ఈ ప్రవాహానికి ఎదురేదలేం అనుకుని ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి, మొండితనంతో అందులో దూకకూడదు, అలా దూకితే ధైర్యం అనరు. తెలివితేటలతో కూడినటువంటి నిర్భయత్వమును ధైర్యం అంటారన్నమాట. అందుకే తర్వాత దాంట్లో నిర్భయత్వం అన్నాడు, భయము లేకుండా ఉండుట. భయము లేకుండా ఉండుట వేరు, పిచ్చి మొండితనం వేరు. కాబట్టి ధైర్యంలో తెలివితేటలు ఉంటాయి, నిర్భయత్వంలో తెలివితేటలు ఉండక్కర్లా. అరోగత, రోగం తొలగిస్తాడైన, శారీరక మానసిక రోగాలు రెండూ తొలగిస్తాడు. అజాడ్యం, జాడ్యము అంటే మందకొడితనం. ఒక్కొక్కడికి పని చెబితే ఇవాళ చెబితే ఏడాది తర్వాత అవుతుందన్నమాట. ఒక ఆయనకి ఫోన్ చేసేవాడిని నేను. ఫోన్ చేశాక ఏడాది తర్వాత ఏమండి గురుగారు మీరు ఏమన్నా ఫోన్ చేశారా అంటాడు. నేను 2018లో ఫోన్ చేస్తే 2019లో వాడికి వెలిగిందనమాట. ఇంకెందుకది? దానివల్ల ఏం ఉపయోగం? ఏదన్నా ఒక పని చెబితే చక్క 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 చురుగ్గా చెయ్యాలి. జాడ్యము అంటే జడత్వము, చురుకుతనము లేకపోవుట, మందకొడితనముతో చెయ్యుట. కాఫీ చెబితే 6 కాఫీ తెమ్మంటే 7 తెస్తే దానికి జాడ్యం అని పేరు. దానికి వ్యతిరేకం అజాడ్యం, చకా చకా చురుగ్గా చెయ్యుట. హనుమంతుడు ఎప్పుడూ చురుకుగా పనిచేస్తాడు. చెప్పామా చెంగుని దూకెళ్ళి చేస్తాడు. అలాగా అండి చెప్పారా అండి అమ్మ అని లేవడం. హనుమంతుడిని మనం తలుచుకుంటే మనకి కూడా అజాడ్యం, చురుకుతనం ఇస్తాడు. ఇంకా చివరిది వాక్పటుత్వం. హనుమంతుడు అద్భుతంగా మాట్లాడతాడు, అందువల్ల ఆయన్ని తలుచుకుంటే మనకు కూడా వాక్పటుత్వం వస్తుంది. అవతల వాడికి అర్థమయ్యేలాగా స్పష్టముగా సూటిగా చకచకా పలుకుతాం. ఇవన్నీ హనుమంతుడి స్మరణ వల్ల వస్తాయి. కిష్కింధాకాండలో 2 గొప్ప శ్లోకాలు ఉన్నాయి. రాముడు లక్ష్మణుడితో పాటు ఋష్యమోక పర్వతం దగ్గరకు వచ్చాడు. ఋష్యమోక పర్వతం అంటే ఇప్పుడు మనకి దాని పేరేంటంటే విజయనగరం, హంపి విజయనగరం ఉంది కదా కర్ణాటకలో, అక్కడే ఉంది ఋష్యమోక పర్వతం అంటే. ఆ బళ్ళారికి 25 కిలోమీటర్ల దూరంలో హంపి విజయనగర క్షేత్రం ఉంటుంది. పంపా సరస్సు, మతంగ మహర్షి ఆశ్రమం, శబరి యొక్క గుహ, ఋష్యమోక పర్వతం, ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఒక రాత్రి మేము శబరి యొక్క ఆశ్రమం, మతంగ మహర్షి ఆశ్రమం ఒకటేనండి. మతంగ మహర్షి ఆశ్రమంలో మతంగుని శిష్యురాలు శబరి అక్కడే రాముడికి పళ్ళు పెట్టింది. అక్కడ పంపా సరస్సు ఉంటుంది. ఆ పంపా సరస్సులో కలువు పువ్వులు తామర పువ్వులు ఉంటాయి. ఆ తామర పువ్వులు ఉన్న చోట రాత్రి పడుకున్నాం, ఘుమ 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 ఒకటే వాసన అండి అక్కడ సువాసన. ఆ సువాసన ఇంక దేనితో పోల్చలేం కానీ, కాకపోతే మేమున్న రోజులు మేము ఏనాటి మాట 2004 మాట చెబుతున్నాను, 2003లోనూ రాత్రి పడుకున్నాం. మా మేంచి మెత్తమెత్తగా ఏవో పెడుతూ ఉండేవి, ఏమిటి బుస్సులు తాచుపాములు అలా మీద నుంచి వెళ్ళిపోయి ఎవరికి అపకారం చేయవు. నా మేంచి కనీసం 10-15 పాములు వెళ్ళాయి, నేను అలా పడుకున్నాను. పక్కనున్న వాడు మాత్రం అడిగిపోయి మధ్య మధ్యలో లేచేవారు, అన్ని పాములు అక్కడ. అందుకని ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు నాకు ఒడ్డును పడుకుంటే బాగుంటుందని కాసేపు ఆ సరస్సు దగ్గర పడుకున్నాం. కానీ అప్పట్లో అన్ని పాములు ఉండేవి, ఇప్పుడు ఈ మనుషులు ఎక్కువైపోయాక పాములు ఎక్కడ బతికేయలేండి. కానీ అప్పట్లో అన్ని పాములు ఉండేవి. ఈ పాముల్లో కొన్ని నల్లతాచు పాములు మినపసున్ని వాసన వస్తాయి వాటి దగ్గర నుంచి అనమాట. మినపసున్ని మంచి సున్నిపిండి ఉంటుంది కదా, సున్నుండలని చుట్టేవారు. డాల్డా కాకుండా నేతితో కమ్మని నేతితో చుట్టిన సున్ని ఉండ తింటే ఆహాహా స్వర్గానికి బెత్తడి దూరానికి వెళ్ళినట్టు ఉండేది పూర్వం అనమాట. అటువంటి సున్నుండ వాసన వస్తుందన్నమాట అక్కడ, చాలా బాగుంటుంది ఆ వాతావరణం. అక్కడ ఋషిముఖ పర్వతం మీద చాలా కాలం సుగ్రీవుడు ఉన్నాడు. కారణం ఏమిటంటే వాలి అంటే వాడికి భయం గనక, వాలికి సుగ్రీవుడికి తగాద వచ్చింది, దానితో వాలిని సుగ్రీవుడు తన్ని తరివేశాడు. సుగ్రీవుడు మొత్తం ప్రపంచమంతా తిరిగి ఎక్కడికి వెళ్ళినా వాలి వెంటబడుతుంటే ఇక బతకడానికి చిట్ట చివరిగా మళ్ళీ ఋషిముఖం దగ్గరికి వచ్చాడు. దానికి ఒక కారణం ఉన్నది. పూర్వం ఈ ఋషిముఖ పర్వతం మీదే మతంగ మహర్షి ఆశ్రమం ఉండేది. తర్వాత ఆశ్రమం పంపా సరస్సు దగ్గరికి మార్చుకున్నాడు ఆయన. ఋషిముఖ పర్వతం మీద మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఆయన తపస్సు చేసుకుంటున్న రోజుల్లో ఒక రోజున దుందుభి అని పేరు కలిగిన ఒక రాక్షసుని సంహరించాడు వాలి. ఆ తర్వాత ఆ కళేబరాన్ని ఎడంకాలతో ఎత్తి తన్ని విసిరేశాడు. ఎడంకాలతో తన్నట్టు దుందుభి శరీరాన్ని, వాడు దున్నపోతు రూపంలో ఉండేవాడు. వాడిని ఒక్క తన్ను తన్నితే ఎక్కడో చచ్చిపోయిన వాడి కళేబరం వచ్చి మతంగ మహర్షి ఆశ్రమం మీద పడింది. ఆ రక్తం ఆశ్రమం అంతా పడిపోయింది. జపం చేసుకుంటున్న మతంగ మహర్షి శరీరం మీద కూడా ఈ దుందుభి శరీరం మీద నుంచి వచ్చిన రక్తంతో అపవిత్రమైపోయింది. దాంతో మతంగునికి ఆగ్రహం కలిగింది, ఒరే నీకు ఎంత పరాక్రమం ఉన్నా రాక్షసుల్ని చంపాలి, ఆ శవాన్ని ఎక్కడన్నా పారేయాలి, కళేబరం ఎత్తి నా ఆశ్రమం మీదకి విసురుతావా, నా ఆశ్రమం అపవిత్రం చేస్తావా, నీకెంత కండ కావరమా, కాబట్టి నీకు ఇదే నా శాపం, ఈరోజు నుంచి నువ్వు ఈ కొండ మీదకి అడుగు పెట్టావా నీ తల పగిలి చచ్చిపోతావని చెప్పించాడు. నిజానికి దుందుభి ఆ పని చేయడం, మతంగ మహర్షి చెప్పించడం ఇదంతా భగవంతుని సంకల్పం. నిజంగా దుందుభి శరీరాన్ని ఆయన విసరకపోతే, మతంగ మహర్షికి కోపమే రాకపోతే పాపం సుగ్రీవుడికి రక్షణ ఏదండి. కాబట్టి మతంగ శాపం వల్ల వాలి ఆ కొండ మీదకి మాత్రం అడుగు పెట్టేవాడు కాదు, అడుగు పెడితే చస్తాడు కనుక. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉంటేనే వీడికి రక్షణ. అందుకని సుగ్రీవుడి చివరికి అక్కడ ఇక్కడ తిరిగి ఆంజనేయుడితో జాంబవంతుడితో మొత్తం నలుగురితో కలిసి అక్కడ మకాం పెట్టాడు. నలుగురు మంత్రులతో సేవకులతో ఆ కొండ మీద ఉండేవాడు. ఇంతలో రాముడు శబరి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఋషిముఖ పర్వతానికి బయలుదేరాడు. ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు. ఆయనతో స్నేహం చేసుకుంటే నీకు శుభం కలుగుతుంది అని కబంధుడు చెప్పాడు. అందుకనే ఆయన అక్కడికి వస్తున్నాడు. రాముణ్ణి లక్ష్మణుణ్ణి వాళ్ళ కోదండాలు చూచి సుగ్రీవుడు వణికిపోయి పర్వతం మీద అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టాడు. ఓరి బాబోయ్, ఆ ఇద్దరు ఎవరో మహావీరులు, ఆజానుబాహులు, మంచి అద్భుతమైన స్ఫురద్రూపం కలిగినటువంటి వాళ్ళు. నన్ను చంపడం కోసం వాలి వీళ్ళిద్దరినీ పంపాడేమో, వాలి ఇక్కడికి రాలేడు కాబట్టి వాళ్ళ బదులుగా వాలి బదులుగా వీళ్ళిద్దరు వస్తున్నారేమో, వాళ్ళ చేతుల్లో ఉన్న బాణములు చాలా గట్టివి, ఒక్క బాణంతో కొడితే చచ్చిపోతానని వణిగిపోయి అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టట. వాలి పేరు చెబితే ఆయన గుండెల్లోకి భయం వాలిపోయేది, అంత భయపడిపోయాడు వాడు. సుగ్రీవుడికి అంత భయం కలిగించాడు వాలి అనే శబ్దం వింటే చాలా నిద్రపట్టేది కదండి పాపం. దాన్ని బట్టి వాలి ఎంత బలవంతుడు ఆలోచించండి. అప్పుడు హనుమంతుడు వచ్చి, తొందరపడి ఎందుకు పరిగెడతావు, వాళ్ళ మొహాలు చూస్తే క్రూరుల్లో అనిపించట్లేదు, మహాత్ములు జ్ఞానులు వీరులు, బహుశా వాళ్ళు ఏదో పని మీద వస్తున్నారేమో, ముందు ఆ శత్రువో మిత్రువో తెలుసుకోకుండా కంగారు పడితే ప్రమాదం, ఒక వ్యక్తిని చూడగానే కంగారు పడితే గుండెపోటు చచ్చిపోతాం, కాబట్టి నేను మారువేషంలో వెళ్ళి ఆ వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను అని వెంటనే ఒక బ్రహ్మచారి వేషం, ఒక సన్యాసి వేషం వేసుకుని రాముడు ఉన్న చోటుకు వచ్చాడు. రాముడు నీలంగా ఉన్నాడు, లక్ష్మణుడేమో ఎర్రగా ఉన్నాడు. రాముడికి కోదండం ఉంది, లక్ష్మణుడికి కోదండం ఉంది. ఇద్దరు జటాజోటాలు ధరించారు, నారవస్త్రాలు ధరించారు, మెడలో రకరకాలైనటువంటి పూసలు రుద్రాక్షలు లాంటివి ఉన్నాయి. ఆజానుబాహులు వాళ్ళు. ఆజానుబాహు అంటే ఈ చేతులు మోకాళ్ళకి తగిలితే వాడిని ఆజానుబాహువులు అంటారన్నమాట. జానువు అంటే మోకాలు. ఈ ప్రాంతమును, ఈ మోకాలుని సంస్కృతంలో జానువు అంటారు. ఈ చేతులు కనుక వీటికి తగిలితే వాడిని ఆజానుబాహువు, మోకాళ్ళకు తగులుతున్న చేతులు కలవాడని అర్థం. కానీ తెలియక చాలామంది పొడుగ్గా ఉన్నవాడిని ఆజానుబాహు అంటున్నారు. పొడుగ్గా ఉంటే వాడిని ఆజానుబాహు అనకూడదు, లంబ శరీరుడు అనాలి. మళ్ళీ మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, అయితే పద్మాకర్ గారు మీ చెయ్యి మీ మోకాలకి తగిలింది కాబట్టి మీరు కూడా ఆజానుబాహువులా అని. కూర్చున్నప్పుడు కాదు అక్కయ్య గారు, నిలబడినప్పుడు. నిలబడినప్పుడు మన చేతులు మోకాళ్ళకి తగిలితే అప్పుడు వాడిని ఆజానుబాహు అంటారన్నమాట. ఒక్క రాముడు లక్ష్మణుడు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని మాత్రం నా అదృష్టవశాత్తు నేను చూశాను, ఎక్కువ మంది ఉండరు. అలా ఉంటే వాళ్ళు కూడా మహాత్ములే కదా. అలాంటి వాళ్ళని చూడగానే హనుమంతుడు వినయంగా చేతులు జోడించి నమస్కరించాడు. ఇక్కడ దొరుకుతారు ఎవరైనా. ఎందుకని, నిజంగా ఈయన సన్యాసి అయి ఉంటే కాషాయ అంబరదారి అయితే రాముడికి లక్ష్మణుడికి నమస్కరించడు. సన్యాసులు ఎప్పుడు కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నమస్కరించకూడదు. అయినా నమస్కరించారు. హనుమంతుడు ఎందుకు దండం పెట్టాడంటే రాముడి ముఖం చూడగానే ఆయన పరమాత్మని అర్థమైపోయింది, అందుకని నమస్కరించాడు. కాబట్టి ఈ వచ్చినవాడు కాషాయాంబరధారి, కానీ కాషాయధారి కాదు అని అర్థమైంది ఆయనకి. ఆ తర్వాత హనుమంతుడు, మహాత్ములారా మీరెవరు, పొడువైన శరీరంతో ఆజానుబాహులుగా ఉన్నారు, విల్లు ధరించారు, మంచి తేజస్సులు, నేను సుగ్రీవుడు అనేవాడికి సేవకుణ్ణి, మంత్రిని, మిత్రుణ్ణి. మా సుగ్రీవుడు వాలికి భయపడిపోయి ఋషిమూక పర్వతం మీద మకాం పెట్టి మిమ్మల్ని చూచి భయపడుతున్నాడు అని రకరకాలుగా సంభాషించి తన చరిత్ర చెప్పి మీరెవరు ఏమిటని అడిగాడు. ఇంతసేపు హనుమంతుడు మాట్లాడాక హనుమంతుడికి సమాధానం ఇవ్వకుండా రాముడు లక్ష్మణుడికే తిరిగి, లక్ష్మణ ఈ వచ్చినవాడు ఎటువంటి వాడో నేను చెబుతున్నాను వినన్నట్ట. హనుమంతుడితో మాట్లాడట్లా, లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. పైగా హనుమంతుడికి సర్టిఫికెట్ ఇస్తూ పొగుడుతూ మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామ వేద విదుషః శక్తుమేవం విభాషితు. ఇతడు ఋగ్వేదములో పండితుడు, ఋగ్వేదంలో ఆరితేరినవాడు. యజుర్వేదము కంఠస్థం చేశాడు, సామవేదంలో పండితుడు. ఈ మూడు వేదములలో ఇతడు విద్వాంసుడు కాకపోతే ఇంత బాగా మాట్లాడడం అన్నాడు. ఎలా కనిపెట్టాడు చెప్పండి. ఋగ్వేదం చదువుకున్నవాడు ఏం చెప్పినా ఆర్డర్లో చెబుతాట, క్రమంలో చెబుతాట. అంటే ముందుది వెనక్కి, వెనక్కి ముందుది, కన్ఫ్యూజ్ అయిపోయి కొంతమంది డీవియేట్ అయితే మళ్ళీ వెనక్కి రాలేదు కర్మ. చివరికి వాడు ఏం చెబుతున్నాడో వాడికే తెలియదు, ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడు. దానికి అసంబద్ధ ప్రలాపం అని పేరు, అది ప్రమాదం మనకి. ఒక్కొక్క వ్యక్తి తాను చెప్పాలనుకున్నవి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక క్రమంలో చెబుతాడు, ఆర్డర్లో చెబుతాడు. ఇలా క్రమం తప్పకుండా చెప్పాలంటే వాడు ఋగ్వేదం బాగా చదువుకున్న పండితుడు అయి ఉండాలి. ఋగ్వేద పండితుడు మాత్రమే క్రమం తప్పకుండా మాట్లాడతాడు. కాబట్టి ఇతడు క్రమం తప్పకుండా మాట్లాడాడంటే ఋగ్వేదములో బాగా ఆరితేరినవాడు. ఇక రెండోది, యజుర్వేదం కంఠస్థం చేశాడు కాబట్టి ఇలా మాట్లాడాడు అన్నాడు ఆయన. యజుర్వేదం కంఠస్థం చేసిన వాడు ఎలా మాట్లాడతాడు, దానికి కొలబద్ద ఏమిటి అంటే, యజుర్వేదము చదివిన వాడు ఏమి చెప్పినా సూటిగా చెబుతాడు, స్పష్టంగా చెబుతాడు, అర్థం కాని భాష మాట్లాడట. కొంతమంది చెబితే ఏమర్థం అవుతుందండి, వాడు ఒక అరగంట మైకులో మాట్లాడతాడు, ఆఖరిని ఏం మాట్లాడాడంటే వాడికి తెలియదు, వాడికి అంటాడు. అందులో నాకు ఒక్కొక్కసారి కొందరు చెబుతూ ఉంటే అంచేత ఇంచేత ఈ రెండు తప్ప ఇంకోటి అర్థం కావు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. మనం ఏం చెప్పినా అవతల వాడికి సూటిగా ఎక్కాలి, స్పష్టంగా అర్థం అవ్వాలి, మళ్ళీ ఏమాత్రము అర్థం కాకుండా ఉండకూడదు. హనుమంతుడు ఏం చెప్పినా రాముడికి అర్థమైందన్నమాట బాగా. ఇది యజుర్వేద లక్షణం. ఋగ్వేదం వల్ల క్రమం తప్పకుండా మాట్లాడాడు, యజుర్వేదం చదవడం వల్ల స్పష్టముగా అర్థమయ్యేలాగా సూటిగా చెప్పాడు. ఇంకా సామవేదంలో పండితుడేతాడు అని ఎలా చెప్పాడంటే, సామవేదం చదువుకున్నవాడి కంఠం పరమ మధురంగా ఉంటుంది, మామూలు మాధుర్యం కాదు. సామవేదం చదువుకున్నవాడి గొంతు ఎంత బాగుంటుందో, శ్లోకాలు చక్కగా చదువుతాడు, చెప్పే దాంట్లో సంగీత ధ్వని ఉంటుందన్నమాట, ఏదో వచనం చెప్పినట్టుగా దడదడ చెప్పడం కాకుండా. కాబట్టి ఇతడు సామవేదములో పండితుడు. ఇతని కంఠస్వరాన్ని బట్టి మాధుర్యాన్ని బట్టి కనిపెట్టాను, లేకపోతే ఇలా మాట్లాడాడు అని రాముడు అన్నాడు అంటే హనుమంతుడు నిజంగా ఆ మూడు వేదాల్లో ఎంత కృషి చేసిన పండితుడు. ఒకసారి అర్థమైపోయిందా, ఈ సర్టిఫికెట్ యూనివర్సిటీలు ఇవ్వలేదు, రాముడనే యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్. ఇప్పుడు రెండవ శ్లోకంలో మళ్ళీ ఏం చెప్పాడు, ఇక్కడేమో వేద పండితుడు అన్నాడు, ఇప్పుడు మూడోసారి మళ్ళీ రెండో శ్లోకంలో ఏం చెప్తున్నాడు అన్నమాట, నూనం వ్యాకరణం కృత్సనం అనేన బహుధాశ్రుతం బహువ్యాహరతానేనకించి తపశబ్దితం అన్నాడు. ఈతడు వ్యాకరణమును కృత్సనం సంపూర్ణముగా కొరత లేకుండా పిసరు కూడా విడిచిపెట్టకుండా వ్యాకరణం చదివాడు, పూర్తిగా వ్యాకరణం చదివాడు. ఎలా చెప్పాడు మళ్ళీ రాముడు ఇతడు వ్యాకరణ పండితుడని? ఇంతసేపు ఈ హనుమంతుడు మనతో మాట్లాడాడు, చూసావు కదా, ఇన్ని మాటలలో ఒక్క శబ్దమైన వ్యాకరణ విరుద్ధమైన పదం ఉన్నదా, అపశబ్దం ఉందా? లేదు. అపశబ్దం లేకుండా వ్యాకరణ విరుద్ధంగా మాట్లాడకుండా వ్యాకరణ యుక్తంగా మాట్లాడాడు. కాబట్టి ఇతని మాటలను బట్టి ఇతడు సంపూర్ణముగా 9 వ్యాకరణములు చదువుకున్నాడు అని చెప్పాడు రాముడు. హనుమంతుని నామాలు ఉన్నాయి కదా, అష్టోత్తర శతనామములనే పేరుతో 108 నామాలు హనుమంతునికి ఉన్నాయి. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఇలా 108 నామాలు. ఇందులో ఒక నామం ఏమిటి, ఓం నవవ్యాకృతి పండితాయ నమః. వ్యాకృతి అంటే వ్యాకరణం, నవవ్యాకృతి 9 వ్యాకరణములందు పండితుడైన హనుమంతునికి నమస్కారం అని అర్థం. 9 వ్యాకరణాలు చదువుకున్నాడు, కొత్త కొత్త వ్యాకరణాలు కూడా చదువుతాడని అర్థం. ఆయన ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటే ఇంగ్లీషు చదువుతాడు, హిందీ చదువుతాడు, వ్రజభాష, అవధి భాష, అన్ని భాషల్లో చదువుతాడు ఆయన, ప్రతి వ్యాకరణం చదువుతాడు. ఇంకా వ్యాకరణంలో ఆయన్ని మించిన పండితుడు లేడు. అందుకే హనుమంతుడు మాట్లాడితే అపశబ్దములు ఉండవు. మనకేమో రాస్తే అపశబ్దం, చూస్తే అపశబ్దం, వెనకాతలు అయోధ్య దీర్ఘం ఉండాలి, అయోధ్య నగరం అంటాం, లేదా మూఢనమ్మకం అంటాం. మూఢ సంస్కృతం, నమ్మకం తెలుగు. మూఢనమ్మకం అపశబ్దం, అది మూఢ విశ్వాసం అనాలి, లేదా మూఢుని నమ్మకం అనాలి. ఇలా ఒకటి కాదు బాబో, ఈ తెల్లారు లేస్తే ఎన్ని బండభూతులు అనమాట. ఒక ఆయన పురాణంలో సీతమ్మ తల్లి అంటాడు. తల్లి అంటే ఏమిటి, అమ్మంటే ఏమిటి, సీతమ్మ తల్లి అంటేంటి అసలు? ఇక రామాయణం మొదలు పెడితే ఎక్కడ చూసినా సీతమ్మ తల్లి. ఎందుకంటే మేము అనకూడదు, మీరు తప్పులు చదివినా పర్వాలేదు, పురాణం చెప్పేవాడు వ్యాకరణ విరుద్ధమైన భాష వాడకూడదు అక్కడ. ఏది తెలుగో తెలియదు, ఏది సంస్కృతమో తెలియదు, అందులో ఏది సమాసమో తెలియదు, ఏది సంధో తెలియదు. ఇలా ఇష్టం వచ్చినట్టు సీత అనే సంస్కృతానికి అమ్మ అనే తెలుగు కలిపి సీతాంబవారు అంటే అది మరి బూతు కాదు. ఇలాంటి బూతులు హనుమంతుని భాషలో ఉండవు గనక వ్యాకరణ పండితుడు అని స్వయంగా బల్లగొద్ది రాముడు చెప్పాడు. ఈ రామచంద్రుని యొక్క ప్రశంసలందుకున్న మహావిద్వాంసుడు హనుమంతుడు. అందుకే ఆయనను తలుచుకుంటే మనము కూడా సమస్తం పాండిత్యములు పొందుతాం, వాక్చాతుర్యం వస్తుంది, ఎడతెరపి లేకుండా, గొంతు పట్టేయకుండా అనర్గళంగా మాట్లాడతాం. అర్గళము అంటే ఆగిపోయిన గొంతు అనమాట. ఒక్కొక్కడు మాట్లాడితే గొంతు ఆగిపోతుంది, ఏకదాటిని మాట్లాడలేడు. అలా ఆగకుండా మాట్లాడితే అనర్గళము అంటే కంఠంలో ఏ విధమైన ఇబ్బంది లేదు, వాడు టక్క 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 మాట్లాడగలుగుతాడు, ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాడు, ఊపిరి తీసుకోకుండా మాట్లాడగలుగుతాడు అని అర్థం అనమాట. అటువంటి వాక్పటుత్వం హనుమత్స్మరణాత్ భవేత్, హనుమంతుని స్మరణ వల్ల జీవులకు లభిస్తుంది. ఇన్ని ఇచ్చే హనుమంతుడు పరమసుందరుడు, ఆయన సౌందర్యం చూస్తే చాలట మనం పొంగిపోతాం. హనుమంతుడికి ఒక సుందరుడని పేరు, గణపతి హనుమంతుడు. ఆకారాలు చూస్తే అందంగా ఉండకూడదు నిజానికి, కానీ వాళ్ళని చూస్తే మనకు ఆకర్షణ కలుగుతుంది. బొజ్జతో తొండంతో ఉన్నవాడిని చూస్తే మనకు ఆకర్షణ కలగాల? కలగదు. కానీ గణపతిని చూస్తే మురిసిపోతారట ఎవరైనా. అందుకని గణపతి సుందరుడు. హనుమంతుడు వానర ఆకారంతో ఉన్నాడు, వానరుణ్ణి చూస్తే ఆనందం ఎలా వస్తుంది అంటే హనుమంతునిలో రూపం వానర రూపం, కానీ చూచిన వారికి ఆనందం కలిగించే రూపం కాబట్టి సుందర అన్నారు. సుతరాం అద్రియత ఇది సుందర. సుందర అంటే నిర్వచనం ఏమిటి, సుందర శబ్దమునకు నిర్వచనం డెఫినేషను మిక్కిలి సంతోష పెట్టునది అని అర్థం. సుతరాం అంటే మిక్కిలి అద్రియత ఆకర్షించేది. హనుమంతుడి రూపాన్ని చూస్తే పదే 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 చూడాలి చూడాలి చూడాలనిపిస్తుంది, ఆయనతో తిరగాలనిపిస్తుంది. అంత ఆకర్షణీయమైన రూపం హనుమంతుని రూపం. అందుకని ఆయనకి సుందర అని పేరు. అంత గొప్పవాడు హనుమంతుడు. ఎందుకు ఈ రూపం వచ్చింది ఆయనకి? వానరుడికి అందం ఎలా వచ్చింది అంటే ఆయనే చెప్పుకున్నాడు, రామ 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 అని చెప్పించటం వల్ల రాముడి అందం నాకు వచ్చేసింది అన్నాడు ఆయన కొంతకాలానికి. రామనామాన్ని బాగా జపించండి. రామశబ్దం ఎంత గొప్పదంటే ఆకర్షణ తెప్పిస్తుంది, కోరిన కోరిక తీరుస్తుంది, ముక్తి ఇస్తుంది, ఆనందమిస్తుంది, సకల శుభాలని ప్రసాదిస్తుంది. రామ అనే శబ్దములకి ఇక తిరుగు లేదుగాక లేదు. అందుకే జీవులు ఎప్పుడూ నిరంతరం రామ రామ అంటారు. ఆ రామశబ్దం వల్లే నేను ఇంత గొప్పవాడు అయ్యానన్నాడే. చిట్ట చివరిగా ఆయన గురువు కూడా అయ్యాడు. హనుమంతుడిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే హనుమంతుడు దాసుడు రాముడికి, మనకి ఆచార్యుడు గురువు, సీతాదేవికి గొప్ప సందేశం ఇచ్చిన దూత అయ్యాడు, రావణాసురుడికి భయం కలిగించే వీరుడయ్యాడు. దూత, సేవకుడు, వీరుడు, ప్రభువు, దైవం, సమస్తమైన వ్యక్తి ఎవడన్నా ఉంటాడంటే ఒక్క హనుమంతుడిలో. ఇన్ని గుణములు ఎవరిలో ఉండవట? సేవకుడిగా ఉన్నవాడు రాజులు అవుతాడండి, రాజుగా ఉంటే సేవ చేయలేడు. పండితుడిగా ఉన్నవాడేమో సామాన్య పామరుడిగా ఉండలేడు, పామరుడిగా ఉంటే పండితుడిగా ఉండలేడు. భయం కలిగించేవాడు శాంతంగా ఉండలేడు, శాంతంగా ఉండేవాడు భయం కలిగించలేడు. కానీ ఈ పరస్పర విరుద్ధ లక్షణములన్నీ ఇముడ్చుకున్నవాడు హనుమంతుడు. సీతాన్వేషణ కోసమని వానరులంతా బయలుదేరారు, సముద్ర తీరం చేరారు. అక్కడ సంపాతి అనేవాడి ద్వారా లంకానగరంలో సీత ఉంది అశోకవనంలో అని తెలిసింది. అశోకవనం చెప్పలేదు కానీ లంకలో సీత ఉందని చెప్పాడు ఆయన. ఈ కొసమెరుపు చెప్పలేదులేండి ఎక్కడుందో. కాబట్టి సీత ఎక్కడుందో వాడికి తెలిసింది. ఆ తర్వాత పోని మిగతా ఉపకారం చేయకుండా సంపాతి ఎగిరిపోయాడు. సముద్ర తీరానికి వానరులు వచ్చారు. సముద్రం చూస్తే మహాభయంకరంగా ఉంది. అది హిందూ మహాసముద్రం, అది పైగా మామూలు సముద్రం. అది రామేశ్వరం దగ్గర అంత పెద్ద మహాసముద్రం దాటి ఎక్కడో ద్వీపంలో ఉన్న లంకకి వెళ్ళి సీతని వెతకాలి. దాంతో వానరులంతా మనం ఎక్కడ వెడతామండి అనుకున్నారట. ఒక ఆయన లేచాడు, నేను 10 యోజనములు ఎగిరి దూకగలనండి, కానీ సముద్రం 100 యోజనములు దాటితే కానీ లంకకు వెళ్ళలేం. ఓ 10 యోజనాలు దాటిన తర్వాత మధ్యలో పడి చచ్చిపోతాడు కదా మరి, కాబట్టి నా వల్ల కాదన్నట్ట. దానివల్ల ఏం ఉపయోగం లేదు. టికెట్ రైల్వే టికెట్ 1000 రూపాయలట, వీడి దగ్గర 10 రూపాయలు ఉన్నాయట. ఏమిటి ఉపయోగం? 10 రూపాయలు ఉన్నాయండో, కానీ టికెట్ 1000. వాడు 1000 ఇస్తే కానీ టికెట్ ఇవ్వడం. ఇప్పుడు 100 యోజనములు దాటాలంటే నేను 10 యోజనాలు దాటుతానంటే ఏం ఉపయోగం? ఒకళ్ళు వచ్చి 20 అన్నాడు, ఒకడు 30 అన్నాడు, ఒకడు 40 అన్నాడు, ఒకడు 50 అన్నాడు. ఎవడికి వచ్చింది వాడు వేలం పాటు పెంచినట్టుగా పెంచారట. చివరికి జాంబవంతుడు లేచి, ఒకప్పుడు నేను చాలా యువకుణ్ణి సర్వీసులో ఉన్న రోజుల్లో, ఇప్పుడు రిటైర్ అయిపోయాను, ఆ రోజుల్లో వామనుడు చుట్టూ తిరిగట్టు 3 సార్లు అయినా. మీరు ఎప్పుడో భాగవతంలో విన్నారు కదా వామన చరిత్రలో, వామనుడు విజృంభించి లోకాలు ఆక్రమిస్తూ ఉంటే జాంబవంతుడు ఆయన చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. అంత బలం కలిగిన వాడు. కానీ ఇప్పుడు పింఛన్ పుచ్చుకుంటూ టెన్షన్గా నెలకింతని ఇంట్లో కూర్చున్నాడు. అందుకని నేను రిటైర్ అయిపోయాను. ఒకప్పుడు బాగా నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడు పాపం వాళ్ళంతా ఇక్కడ యాత్రకు వచ్చారు, ఇప్పుడు 1st ఫ్లోర్ కూడా ఎక్కలేకపోతున్నారు. ఏం చేస్తాం, కాలప్రభావం అది. వయస్సును ఎవరూ ఏం చేయలేం కదండి. అందుకని కాలువోహి దురతిక్రమ అంటాడు వాల్మీకి పదే పదే. ఒకప్పుడు వాళ్ళు యౌవనంలో ఉన్న రోజుల్లో పరుగు పరుగున వెళ్ళారు, ఇప్పుడు పరుగు పరుగున వెళ్ళలేరు. అందుకని వాళ్ళని ఆక్షేపించకూడదు మనం. ఇది కాలప్రభావం అనుకోవాలి, గౌరవించాలి, వీలుంటే సేవ చేయాలి. జాంబవంతుడు ఏమన్నాడంటే, ఆ రోజులు వేరు, వామనుడి చుట్టూ తిరిగిన వాడిని, ఇప్పుడు 90 యోజనముల కంటే ఎక్కువ వెళ్ళలేనారు. కానీ తక్కిన వాళ్ళంతా అదేమిటి తాతయ్య, మేమంతా ఉండగా యువకులు నువ్వు వెళ్ళడం ఏమిటి, ముసలాడివి బాగుండదు, నువ్వు ఇక్కడే కూర్చో, కావాలంటే నీకే మేము కంచంలో అన్నం పంపిస్తాం, నువ్వు మాత్రం కూర్చొని ఎగరద్దు అన్నారు. పాపం జాంబవంతుడు పక్కన ఉన్నాక ఇప్పుడు అంగదుడు లేచాడు యువరాజు. నేను 100 యోజనములు చెంగు దూకి సముద్రం లంకకి వెళ్ళగలను, కానీ వెంటనే తిరిగి రాలేను. యువతల నుంచి అవతలకు వెళ్ళగలను. ఓ నెల్లాళ్ళు లీవ్ పెట్టి, మెడికల్ లీవ్ పెట్టి విశ్రాంతి తీసుకుంటే వెనక్కి రాగలను అన్నాడు ఆయన. ఈ నెల్లాళ్ళ తర్వాత వస్తే ఉపయోగం ఉందంటే అప్పటికే టైం అయిపోయింది. ఇంకొక రోజులో వాళ్ళు రాకపోతే సమయం అయిపోయింది అప్పటికే. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయ్యేలోపు వెళ్ళకపోతే శిరశ్చేదం, సుగ్రీవుడు శిక్ష విధిస్తాడు. ఒకవేళ గడువు దాటాకొస్తే మాత్రం ఏం చేయాలి వాళ్ళు? సీతని చూసి రావాలి. సీత జాడ లేకుండా వస్తే మాత్రం గడువు దాటాక రావడానికి వీల్లేదు. కాబట్టి ఈయన అక్కడ నెల్లాళ్ళు విశ్రాంతి తీసుకుంటే ఎలా మరి? అందుకని ఆ విషయం తెలుసున్న జాంబవంతుడు ఏమన్నాడో తెలుసినా, యువరాజా నువ్వు శతయోజన విస్తీర్ణ సముద్రం దాటనూ గలవు, లంకకి వెళ్ళగలవు, తిరిగి రానుగలవు, కానీ మేమెంతమంది ఉండగా నాయకుడిని పంపకూడదు, లీడర్ని ఇంతమంది మేముండి చూస్తూ చూస్తూ నిన్ను పంపుతావా? కాబట్టి నువ్వు తగ్గు, ఇంతమంది ఇన్ని కబుర్లు చెప్పుకుంటున్నాం కానీ మూల కూర్చుని ఏమీ ఎరగనట్టుగా తన దారిని తాను జపం చేసుకుంటున్నాయని ఉన్నాడే, వాడే అందరిలోకి గొప్పవాడు. వాడు తలుచుకుంటే ఇటువంటి సముద్రములు ఎన్నైనా అవలీలగా దూకి వెళ్ళగలడు, రానుగలడు. కాకపోతే తన బలం తనకి తెలియక ఏమి ఎరగనట్టుగా బుద్ధిమంతుడు అలా కూర్చుని ఉన్నాడు మూల. ఇలా మూల కూర్చున్న వాళ్ళలో చాలామంది బుద్ధిమంతులు ఉంటారండి, కొంతమంది, అందరూ అని చెప్పడానికి వెళ్ళేది కానీ, కాకపోతే వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియకపోవచ్చు. అలా హనుమంతుడు అక్కడే ఆ మూల కూర్చున్నవాడే ఈ పని చేస్తాడు అని జాంబవంతుడు ఆయన ఉత్సాహపరిచాడు. ఆ ఉత్సాహపరిచిన పవిత్ర ఘట్టాలతో మళ్ళీ రేపు ఉదయం యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.